పూర్వకాలంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి శత్రుజిత్ అని పేరు. శత్రువులందరినీ జయించాడు ఆయన. ఆయన చాలా పవిత్ర మార్గంలో, ధర్మ మార్గంలో రాజ్యపాలన చేశాడు. ప్రతి సంవత్సరం ఒక యజ్ఞం చేసేవాడు ఆయన, ఒక అపూర్వ యజ్ఞం. నవాహ దీక్షతో ప్రతి సంవత్సరం శత్రుజిత్ అనే రాజు ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో సోమపానం చేయడానికి ఇంద్రుడు దిగొచ్చేవాట. చివరిని యజ్ఞం అయ్యాక సోమరసము అని ఒక రసం ఉంటుంది, ఆ రసాన్ని దేవతలకు ఇస్తారు. దేవతలు తాగిన తర్వాత ఆ మిగిలిన ప్రసాదాన్ని యజ్ఞం చేసిన వాళ్ళు తాగుతారు. అలా తాగినటువంటి ఋత్విక్కుల్ని సోమయాజులు అంటారు. సోమపానం చేసినవాడు సోమయాజు అంటే. ఈ మహారాజు చేసిన యజ్ఞంలో సోమరసం తాగి తాగి ఇంద్రుడికి వెగటొచ్చేసింది. అడి చివరికి బాబ్బాబికి చాలరా బాబు అన్నట్ట. ఇంద్రుడికి కూడా ఎక్కి దుక్కి అయిపోయేలాగా, వెక్కసం పుట్టేలాగా యజ్ఞం చేసిన మహాత్ముడు ఆయన. సాధారణంగా దేవతలు ఎంత సోమరసం తాగినా ఇంకా కోరుకుంటారు. అటువంటిది ఇంద్రుడిని కూడా సంతృప్తి పెట్టేశాడు ఆయన. ఇంద్రుడు ఆయన్ని మెచ్చుకున్నాడు. ఆయన పేరే శత్రుజిత్తు, శత్రువుల్ని జయించిన వాడు. ఏదో భూలోకంలో ఉన్న బయటకు కనబడే శత్రువుల్ని కాదు, లోపలున్న కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలను జయించిన మహారాజు ఆయన. ఆ శత్రుజిత్తు చేసేటటువంటి పనులకి, ధర్మ కార్యములకి, సద్గుణములకు నారదాదులు కూడా ప్రశంసించారు. ఆ మహారాజు గారికి ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి ఋతధ్వజుడు అని పేరు పెట్టారు. ఋతము అంటే సరి అయిన మార్గము, వేద మార్గంలో నడుచుకుంటాడు ఆయన. వేద మార్గమే ఆయన జెండా, అందుకని ఋతధ్వజుడు అంటే సన్మార్గములు నడుచుకునేవాడు అని అర్థం అన్నమాట. మీ జెండా ఏమై ఉండాలి అంటే సన్మార్గం అయి ఉండాలి. అందుకే ఆయన జెండా మీద వేద మార్గమే రక్షిస్తుంది అని ఒక చిహ్నం పెట్టుకుంటాడట. అందుకని ఋతధ్వజుడు అన్నారు. ఆయన చాలా గొప్పవాడు. లావణ్యాసి సమానుడు ధీ విభవామర గురుండు. ఈ శత్రుజిత్తు కొడుకు ఋతధ్వజుడు అనేవాడు అందంలో అశ్వినీ దేవతల్ని మించినవాడు. లావణ్యమునందు, సౌకుమార్యమునందు, సౌందర్యమునందు అశ్వి సమానుడు, అశ్వినీ దేవతలతో సమానుడు. ధీ విభవ అమరగురుడు, అమరగురుడు అంటే బృహస్పతి, తెలివితేటల్లో బృహస్పతితో సమానుడాయన. దీపిత భుజ శౌర్యావష్టంభ సురేంద్రుడు, ఇంకా భుజ పరాక్రమంలో ఇంద్రుడితో సమానుడు. ఇంద్రుడితో ఎందుకు పోలుస్తారు తెలుసా? ఇంద్రుడు నిజంగా అందరిలోకి చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఎక్కడో కొంతమంది రాక్షసుల్ని జయించలేకపోతే అది పక్కన పెట్టండి. రాముడే ఇంద్రుడితో పోల్చారు కదండి. హనుమంతుడు ఏమన్నాడు సీతాదేవి దగ్గరికి వెళ్ళాక? సీత రాముడు ఎటువంటి వాడు, రాముడు గుణాలు వర్ణించు అంటే పురంధర సమో బలే అంటాడు ఆయన. హనుమంతుడు సీతాదేవితో రాముడి గురించి చెబుతూ పురంధర సమో బలే, బలమునందు పురంధర సమహ ఇంద్రుడితో సమానుడు అన్నాడు. రాముడిని ఇంద్రుడితో పోల్చేటటువంటి అంటే ఇంద్రుడు ఎంత గొప్పవాడు ఆలోచిస్తాడు. ఇంద్రుడైన సామాన్యుడు కష్టమండి, ఎంత శక్తి లేకపోతే ఇంద్రుడు అవుతాడు? ఒక మహాశక్తి లేకపోతే ఆ స్థాయికి ఏం వెళ్ళరు వాళ్ళు. ఈయన కూడా పరాక్రమంలో ఇంద్రుడు. శ్రీ విలసితమూర్తి, ఇంకా సంపదలకి లెక్క లేదు. ఆయన దగ్గర ఉన్న సంపద ఆనాడు ఎవరి దగ్గర లేదు. ఈ శత్రుజిత్తు అనే మహారాజు కుమారుడు ఋతధ్వజుడు అంతటి గొప్పవాడు. సంపద ఉంది, పాండిత్యం ఉంది, కవిత్వం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మహాసౌందర్యం ఉన్నది. ఇంకా లేనిదేముంది? ఆయన దగ్గర లేనిది లేదు. ఆయన దగ్గర ఏమి లేదా అని వెతకడానికి ప్రయత్నించి దేవతలు విసిగిపోయి ఇక ఈయన దగ్గర ఏమీ కొరత కనపడటం లేదు. ఎక్కడో ఒక చోట ఎవడో ఒకటి దగ్గర ఎంతో కొంత కొరత ఉంటుంది, కానీ ఈయన దగ్గర ఏ కొరత లేదు. వయస్సు చూస్తే 25 ఏళ్ల లోపు. సంపదలు ఏ ఇంద్రుడి దగ్గర, చంద్రుడి దగ్గర, కుబేరుడి దగ్గర లేవు. తెలివితేటలు బృహస్పతి దగ్గర లేవు. పరాక్రమం గొప్పది. తల్లిదండ్రుల మీద భక్తి కలిగిన వాడు. సాధారణంగా తెలివితేటలు కొంతవరకు ఉంటే ఈయనకి 64 కళలు వచ్చు. పద్యాలు రాస్తాడు, గద్యం రాస్తాడు, అందంగా వాయిద్యాలు వాయిస్తాడు, పాటలు పాడతాడు. ఆయన పాడితే రాళ్ళు కరుగుతాయి. ఇటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఇంచుమించు 25 ఏళ్ల వయస్సులో ఎవరితో సంబంధం లేకుండా, రాజ్య పరిపాలన పట్టించుకోకుండా, కొన్ని కారణముల వల్ల రాజ్య పరిపాలన పట్టించుకోకుండా తల్లిదండ్రుల మీద వదిలేసి తనతో సమానమైనటువంటి మంచి లక్షణములు కలిగిన కుర్రాళ్ళని వెంటబెట్టుకుని హాయిగా తిరిగేవాడు. ఈయన లాంటి వాళ్ళు, ఈయనంత గొప్పవాడు కాకపోయినా ఈయన లాంటి మంచి గుణములు కలిగిన వాడు కొందరున్నారు. అటువంటి పిల్లల్ని వెంట పెట్టుకుని ఉద్యానవనాల్లో కాసేపు, భవనంలో కొంతసేపు ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు వాళ్లతో కలిసి సంగీతం వాయించుకుంటూ గడిపేవాడు. ఒక్కొక్కప్పుడు కవిత్వం చెప్పుకుంటూ ఉండేవాడు, ఒక్కొక్కప్పుడు అవధానాలు చేస్తూ ఉండేవాడు. ఆయన కూడా సహస్రావధాని, త్రిభాష మహాసహస్రావధాని. ఇంకా ఒక్కొక్కప్పుడు ఏం చేసేవాడు, సరదాగా జలక్రీడలు ఆడేవాడు. ఆపై ఇంకొక్కొక్కప్పుడు దాన ధర్మాలు చేసేవాడు, యజ్ఞములు చేసేవాడు, ఖడ్గం యుద్ధం నేర్చుకునేవాడు, ఖడ్గ యుద్ధ నైపుణ్యం చూపించేవాడు. తక్కిన పిల్లలకి కత్తి యుద్ధంలో ఉన్న మెలుకులు నేర్పేవాడు, గుర్రం ఎలా నడపాలో నేర్పేవాడు, రథం ఎలా తోలాలో నేర్పేవాడు. ఇలా అనేక విధములైన విద్యలతో సాటి పిల్లలతో సుఖంగా గడుపుతున్నాడు. ఒక్కనాడు కూడా అంతఃపురానికి, రాజా అంతఃపురానికి వెళ్ళేవాడు కాదు, రాజధానిలోకి వెళ్ళేవాడు కాదు, సింహాసనం మీద ఆసక్తి లేదు. ఇలా జీవితం శుభ్రంగా గడుపుతూ ఉంటే ఒకనాడు ఓ తమాషా జరిగింది. ఆ రాజుగారికి పెద్ద ఉద్యానవనం ఉంది, మంచి పెద్ద తోట, దాదాపు 2000 ఎకరముల వైశాల్యం కలిగిన ఒక రాజోద్యానం. ఆ ఉద్యానవనంలో తోట మధ్యలో ఒక పెద్ద చంద్రకాంత శిలా వేదిక ఉన్నది, చంద్రకాంత శిలలు పరవపడిన ఒక వేదిక. ఆ వేదిక మీద ఈయన కూర్చుని చుట్టూత పిల్లలు ఉండగా అందంగా వీణ వాయించుకుంటూ ఆ వీణకు అనుగుణంగా రకరకాల రాగాల్లో పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళు మంచి అద్భుతమైన కీర్తనలు పాడుకుంటూ ఉంటే ఆ సమయంలో పాతాళ లోకం నుంచి భూలోకానికి దర్శనం కోసం అశ్వతరుడనే నాగరాజు గారి పిల్లలు వచ్చారు. వాసుకి అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ వాసుకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు అశ్వతరుడు. ఈయన పాతాళంలో ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. పాతాళ లోకంలో నాగ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజుగారి పేరు అశ్వతరుడు. ఆదిశేషుడికి వాసుకి తమ్ముడు ఆయన. ఆ అశ్వతరుడికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు 64 విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, మహాపండితులు. సహజంగా నాగులు గనక కామరూపులు, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు వాళ్ళు. అలాంటి కామరూపులైన వాళ్ళు భూలోకం గొప్పతనం విని, భూలోకం చాలా బాగుంటుందట, ఆ భూలోకంలో ఏమేమి ఉన్నాయో చూద్దామని ఒక రోజున పాతాళం నుంచి బయటకు వచ్చారు. రావడం రావడం ఈ రాజకుమారుడున్న ఉద్యానవనంలోకి వచ్చారు. వాళ్ళు చెట్టుచాటు నుంచి సూక్ష్మమైన సర్పరూపంలో, తెల్లని పాముల రూపంలో వచ్చి ఈయన సంగీతం, ఈయన పాటలు విన్నారు. వాళ్ళకి మతిపోయింది. ఆహా, ఇన్నాళ్ళు పాతాళ లోకంలో ఉన్న సంగీతం గొప్పదనుకున్నాం, అక్కడే గొప్పవాళ్ళు ఉన్నారనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది. భూలోకం అందాలు చెందేటటువంటి దివ్యసీమ, ఇక్కడున్నటువంటి మహానుభావులు పాతాళంలో కూడా లేరు. ఈ కుర్రవాడి రూపం ఎంత బాగున్నది, కంఠం ఎంత బాగుంది, ఇతని ప్రవర్తన ఎంత బాగున్నది, ఇతడు వాద్యం వాయిస్తూ ఉంటే ఏ నారదుడో తుంగురుడో లేక మరి ఎవడో గంధర్వుడో వచ్చి వాయిస్తున్నట్టుగా ఉంది, ఇతడితో స్నేహం చేయాలనుకుని వెంటనే వాళ్ళు అచ్చం ఆయన లాంటి రూపము, ఆయన లాంటి వయస్సు కలిగిన మానవులుగా మారిపోయారు, కామరూపులు గనక. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు, ఆయన దగ్గర చేరారు. తరుణులు రూపవంతులు సుదర్శనులు అశ్వతరాత్మజన్ములు ఆ నరపతి పుత్రుతో విహరణం బొనరించు కుతూహలం బునన్ ధరణి సురాకృతుల్ వెలయ తాల్చి ఫణీంద్ర కుమారులేగుదెల్చిరువురు యుద్ధ తేజులు విశిష్ట జనస్తవనీయవర్తనులు. వాళ్ళు సామాన్యులు కాదు, పూజ్యులు, పాండిత్యం కలిగిన వాళ్ళు, 64 కళలు కలిగిన వాళ్ళు, ప్రపంచంలో అందరూ వాళ్ళని పొగుడుతారు. అంటే అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, పాములకుండే కోపం లాంటివి లేవు, ఉపకారం తప్ప అపకారం ఎరగని వాళ్ళు. అటువంటి ఆ ఫణీంద్ర కుమారులు బ్రాహ్మణ వేషాలు ధరించి అచ్చం అతని వయస్సు వంటి వయస్సు ఉన్నటువంటి వాళ్ళుగా మారి, అందంగా మారి దూరం నుంచి ఆయన దగ్గరకు వచ్చి స్వస్తి అని వేదమంత్రాలు చదివారు. ఇతడు ఈ రాజపుత్రుడు సమస్త వేదాలు చదువుకున్నవాడు, మంత్రశాస్త్రంలో ఆరితేరినవాడు కదా, ఆ కంఠానికి ఆ ముచ్చటైన ధ్వనికి ఆ రూపానికి ఆకర్షితుడైపోయి, మహానుభావులారా మీరు ఎవరంటే మేము ద్విజులం అన్నారట. ద్విజుడు అంటే 2 అర్థాలు, అయితే బ్రాహ్మణుడు ఒక అర్థం, ద్విజహ 2 జన్మలు ఎత్తినవాడు, పాముల్ని ద్విజులు అంటారు. ఎందుకని, ముందు గుడ్లుగా పడతాయి కదా, గుడ్డు తర్వాత అందులోంచి పాము బయటకు వస్తుంది, అందుకే ద్విజహ అంటే పాములు బల్లులు ఇవి ద్విజులే. పక్షులు కూడా ద్విజులే, ఎందుకని పక్షులు కూడా గుడ్లుగా పడతాయి, తర్వాత మళ్ళీ 2వ జన్మెత్తుతాయి కనుక. అందుకని ద్విజ శబ్దమునకు పుట్టిన తర్వాత ఉపనయనము చేసుకున్న కారణం చేత విప్రుడని అర్థం, లేదా పక్షి లేదా పాము ఇవన్నీ కూడా ద్విజులే. అందుకే వాళ్ళు చాలా టెక్నిక్గా, మీరు ఎవరనగానే మేము ద్విజులు అనగానే మీ పేర్లు ఏమిటంటే వాళ్ళిద్దరు చెప్పారట. ఒక ఆయన సుదర్శనుడు, మరొక ఆయన పేరు అశ్వజుడు. మేమిద్దరం కూడా ఎక్కడి నుంచో తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాం, మేము ద్విజులం. నీతో స్నేహం చేయాలనుకున్నాం, నీ కంఠం, నీ రూపం, నీ ప్రవర్తన, నీ స్నేహితులతోనూ మాట్లాడుతున్న మాటలు ఇవి చాలాసేపటి నుంచి చూసాం ఈ ఉద్యానవనంలోకి వచ్చి. అనగా నేను తెల్లబోయి, ఈ ఉద్యానవనం చుట్టూ పెద్ద కాపలా ఉంటుందే, ఎంతమంది కాపలా వాళ్ళని తప్పించుకొని మీరు లోపలికి ఎలా వచ్చారని కొంచెం అనుమానంగా అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, మేము ద్విజులం, మహామహిమ కలిగిన వాళ్ళం, ఎక్కడికైనా వెళ్ళగలం, మాకు ఆకాశ గమనం ఉన్నది, మరో గమనం ఉన్నది, మా మహిమ వల్ల ఎక్కడికైనా వెళతాం. ఈ కాపలా వాళ్ళు మాకు లెక్క. మహాత్మా, మేము చాలా కాలం నుంచి సత్సాంగత్యం చేయాలనుకుంటున్నాం, సత్సాంగత్యం చేద్దామని ఎన్ని లోకాలకు వెళ్ళినా సత్సాంగత్యం దొరకట్లా, మాకు నచ్చిన సాధువులు దొరకట్లా, సత్పురుషులు దొరకట్లా. దొరక్క దొరక్క సత్పురుషుడు నువ్వు దొరికావు, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాం. మేము పగటిపూట మాత్రమే భూలోకంలో ఉండి ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళిపోయే నియమం కలిగిన వాళ్ళం, రాత్రికి వేరే చోటకు పోతాం, ఎందుకంటే రాత్రి అయితే వీళ్ళకి రూపాలు వచ్చేస్తాయి. ఈ పాములకు ఉన్న భయం ఏమిటంటే కామరూపం ధరించిన చీకటి పడగానే టక్కన పడగలు వస్తాయట, పడగలు వస్తే వీడితో పెద్ద గొడవ వస్తుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఏమో పాములు అంటే నమ్మపోవచ్చు కదా మానవ మాత్రులు, ఎందువల్ల, అందువల్ల మేము సూర్యోదయం దాటాక వస్తాం, సూర్యాస్తమయానికి కొంచెం ముందు మా దారిని మేము వెళ్ళిపోతాం, మేము ఎవరం ఎక్కడి నుంచి వచ్చామని అడగకుండా మాతో స్నేహం చేయకూడదా, మేమెప్పుడు అసభ్యంగా ప్రవర్తించాం, వేదములు పురాణములు ఉపనిషత్తులు కత్తి యుద్ధాలు ధనుర్విద్య ఈతల పోటీలు అశ్వారోహణాలు గజారోహణాలు మల్ల యుద్ధాలు ఇలాంటి 64 విద్యల్లో మాత్రమే నీతో సరదాగా క్రీడిస్తాం, నీకు నేర్పుతాం మాకు కుదిరితే, లేదా నేర్చుకుంటాం, రెండూ చేస్తాం. మేమెప్పుడు అసభ్యంగా మాట్లాడడం కనుక, అసత్యాలు పలకం కనుక, చెడ్డం చెప్పం కనుక మాది సత్సాంగత్యమే అవుతుంది, దుస్సాంగత్యం కాదు, సత్సంగతి మంచిది. ఏమంటాం అనగానే అసలు వాళ్ళ మాట వినగానే బుట్టలు పడిపోయాడు. ఇంకా మళ్ళీ మారు మాట్లాడకుండా, అసలు మీరు వచ్చి నాతో స్నేహం చేస్తామని అండమే నా అదృష్టం. ఇప్పుడు పద్మాకర్ గారు ఎవరినైనా ఫేస్బుక్లో ఫ్రెండ్ అవ్వండి అని రిక్వెస్ట్ పంపితే అవతలవాడు కాదంటాడు వాడి కర్మగాలి. కాబట్టి మీలాంటి పుణ్యాత్ములు మా దగ్గరికి రావడం మా అదృష్టం, రండి అన్నాడు, కౌగులించుకున్నాడు. ఒక్కొక్కప్పుడు చూపులు కలిసిన శుభవేళ అలా స్నేహం ఏర్పడుతుంది. ఇంతకు పూర్వం ఉన్న స్నేహితుల కంటే ఈ సుదర్శనుడు అశ్వధుడు అనే ఈ పిల్లలు, అశ్వతరుడు కొడుకులు ఇతనికి గాఢ మిత్రులు అయిపోయారు, దగ్గర మిత్రులు అయిపోయారు. అక్కడ నుంచి రోజు వాళ్ళు ప్రొద్దుటే పాతాళలోకం నుంచి ఇక్కడికి వచ్చేవారు, ఆయనతో సూర్యాస్తమయం దాకా ఉండేవారు. సూర్యుడు అస్తమించడానికి ఒక గంట ముందు మాత్రం ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండకుండా అన్ని బంధాలు తెంపుకుని వెళ్ళిపోయేవారట. అప్పుడు మాత్రమే ఏమర్రా ఇంతసేపు ఉన్నా ఈ ఒక్క పూట ఉండకూడదా రాత్రి అంటే, అమ్మో రాత్రి మాత్రం మేము ఉండవు, ఎందుకు ఏమిటని అడగద్దు. మా నాన్నగారికి బెంగ ఎక్కువ, రాత్రిపూట మమ్మల్ని చూడకపోతే ఆయన ఉండలేడు, పైగా మేము వచ్చేటప్పుడు మాతో కొన్ని మందులు తెచ్చుకోవడం మర్చిపోయాం, ఈ మందులు లేకపోతే కష్టం అంటే అప్పటికి ఈయన అన్నాడు ఆ మందులు నేను తెచ్చి పెడతాను అన్నట్టు. అంతే డబ్బే ఆ మందు వేరు. ఏమిటా మందు, రాత్రిపూట పాములకి కొన్ని ఉపాసనలు ఉంటాయి, అందుకని మనకు మందులు అంటే వేరు. ఇక్కడికి వచ్చేవాళ్ళు షుగర్ పేషెంట్లు వగర పేషెంట్లు కనుక వాళ్ళ మందులు. వాళ్ళు ఏమన్నారు, రాత్రిపూట పాములు చేసే కొన్ని ఉపాసనలు ఉంటాయిలేండి, ఆ ఉపాసన చేయకపోతే పాములకి కామరూప విద్య ఉండదు, అందుకని మేము కొన్ని మందులు మేము స్వీకరించాలి, మేము ఉండం అని మెత్తగా చెప్పి అతను ఒప్పించి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆయన దీనంగా మళ్ళీ ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేవట. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఆయనకి, ఈ మిత్రులు వచ్చేదాకా ఆయనకి మనస్సు మనస్సులో ఉండేది కాదు. వాళ్లతో ఉండడం వల్ల కావ్యాలతో పురాణాలతో వేదములతో చర్చ, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు ఈతలాడేవారు, ఒక్కొక్కప్పుడు అశ్వారోహణలు చేసేవారు, గజారోహణలు చేసేవారు. ఇలాంటి విద్యలతో తిరిగే వాళ్ళకి ఆనందమే కదండి. పనికి మాలిన కాలక్షేపం చేసేవాళ్ళకి తగాదాలు వస్తాయి, మంచి పనులు చేసేవాళ్ళకి ఒకే రకమైన బుద్ధి కలిగిన వాళ్ళకి అంతకంతకీ స్నేహం పెరిగిపోయింది, గాఢమైన బంధం ఏర్పడిపోయింది, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోయేవారు. ఆయన ఎంత ప్రేమించేవాడంటే వాళ్ళని, నిజం చెప్పాలంటే పెళ్ళైన వాడు తన భార్యను కూడా అంత ప్రేమించట్టు అంతలా ప్రేమించాడు. ఈ విధంగా ఈ జీవితం గడుస్తున్నది. పొల్లుపుగా మజ్జనాం వర విభూషణ చందన మాల్య భోజనాది లలిత భోగలీలల ఉదా ఉదీర్ణ రసాన్విత గీతవాద్య విద్యల బహుకావ్య నాటక కటాక్ష వినోదములన్ గజాస్య శిక్షల వివిధాస్త్ర శస్త్ర నయశాస్త్ర పరిశ్రమ నైపుణంబునన్. రోజు వీళ్ళు చేసే పని ఏంటన్నమాట, కాసేపు గంధం అరగ తీసుకుని ఒకరికొకళ్ళు గంధాలు పూసుకునేవారు, పువ్వుల దండలు మెడలో వేసుకునేవారు, భోజనాలు కలిసి చేసేవారు, రకరకాల పిండి వంటలు భోజనాలు చేసేవారు, రకరకాలుగా ఉయ్యాలలు ఊగేవారు, పరుపుల మీద పడుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు, ఒక్కొక్కప్పుడు పాటలు పాడుకునేవారు, సంగీతం వాయించుకునేవారు, ఇందాక చెప్పినట్టుగా ఏనుగులు ఎక్కేవారు, గుర్రాలు ఎక్కేవారు, ఈతాలు ఆడేవారు, మల్లయుద్ధాలు చేసేవారు, రకరకాల క్రీడలు చేశారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు హాస్య సభలు పెట్టుకునేవారట. హాస్యం లేకపోతే వాడి ఉపయోగం లేదు. ఎన్నున్నా మధ్య మధ్యలో నవ్వు లేకుండా అలా బిగుసుకుపోయి ఎంతసేపు ఉంటారండి? మరీ బొత్తిగా నేను అప్పుడప్పుడైనా హాస్యం ఆడపోతే మరీ కూర్చున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియట్లేదు. అది వాళ్ళు జీవించున్నారా లేదా తెలియాలంటే కాస్త మధ్య మధ్యలో కాస్త హాస్యం ఉండాలి. అందుకని పరిహాస వచన రచనల సరస కళాభ్యసనముల నజస్రము మైత్రి పరిణతి వలయగణం ఫణీశ్వర తనయుల తోడగూడి వారాన్ని వాడతాను. అప్పుడప్పుడు చక్కగా సరదా కబుర్లు చెప్పుకునేవారట. అందరూ ఆ పడగా పక్కపక్క నవ్వేవారట. ఆ నవ్వులోంచి మళ్ళీ బయటికి రావడానికి అరగంట పట్టేదట. ఈ విధంగా హాస్యాలు అన్నీ ఈయనే చేసేవాడు. ఏం చెప్పాలంటే ఈ అశ్వతరుడి కొడుకుల పాండిత్యం కూడా ఈయన పాండిత్యం ముందు దిగదుడిపోయిపోయింది. అందుకని ఎక్కువగా ఆయనే ప్రసంగించేవాడు, వీళ్ళు వినేవారు, శ్రోతలుగా ఉండేవారు. ఈయన వాళ్ళని పాడమన్నా మా కంఠం బాగానే ఉంటుంది కానీ నీ కంఠం విన్నాక మా కంఠం వినరు, ఘంటసాల గొంతు విన్నాక తక్కిన వాడి పాటలు ఎవడం వింటాడు, అలా అయిపోయింది మా బతుకు, కాబట్టి నువ్వే పాడనివ్వారట. చూడండి ఆయన ఎంత గొప్పవాడు. నాగరాజు కుమారుల వంటి వాళ్ళని కూడా మెప్పించే అనేక రకాల పాండిత్య శోభలు విశేషాలు కలిగిన వాడు ఆయన. వాళ్ళని ఆశ్చర్యచకితులు చేశాడు. అందుకే వాళ్ళు రోజు వస్తున్నారు. ఇలా పగలంతా గడిచేది, సూర్యుడు అస్తమానానికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అదొక్కటి మాత్రం ఇది కొరతగా ఉండిపోయేదట. మిత్రులారా, అన్ని విషయాల్లో మీరు నన్ను ఆనంద పెడుతున్నారు, ఒక్క నైట్ టైం పారిపోవడం నాకు నచ్చలేదు. అనగా ఏం చేస్తాం, మాకు ఉన్న ఇబ్బందులు మావి, మా బాధలు మావి, సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి నాయన. ప్రస్తుతానికి మాత్రం రాత్రిపూట మేము గడపలేము, ఎందుకంటే వీళ్ళు ప్రారంభంలో పాములు వచ్చి ఉంటే వేరే రకంగా ఉండేది, మారు వేషంలో వచ్చారు. ఇప్పుడు మారు వేషాలు విప్పితే మోసం చేశారనుకోవచ్చు ఆయన, అది ఇంకో ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది ధర్మాత్ములు ఎలా ఉంటారంటే కపట రూపంతో వచ్చి ఇంతకాలం నన్ను మోసగిస్తారా, కాబట్టి మీతో మాట్లాడిన అంటాడేమో, ఆయనతో మాట్లాడకపోతే మనం బతకలేము, అందుకే నీకు ఒకసారి వాళ్ళు ఆడిన నాటకం అలా ఆడాల్సి వస్తుంది. అందుకే ఒక అబద్ధం ఆడితే ఇంకా యావత్ జీవితం అబద్ధంతో బతకాలి, జీవితం అసంబద్ధం అవుతుందన్నమాట. ఇలా సంవత్సర కాలం గడిచింది. ఈ విధంగా ఒకనాడు సంవత్సర కాలం గడిచాక ఈలోపు అశ్వతరుడు, రోజు ఉదయమే వచ్చి నాకు నమస్కరించే నా పిల్లలు, రాత్రికి వచ్చి మళ్ళీ నమస్కరిస్తే కానీ పని చేయని నా కుమారులు సంవత్సర కాలంగా ప్రొద్దుట దండం పెట్టడం లేదు, రాత్రి నమస్కరించడం లేదు, పగటిపూట ఎంత ప్రయత్నించినా నా పిల్లలు ఏమయ్యారో కనబడడం లేదు అని అనుమానించి దూతల్ని, నా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏమో తెలియదండి, రోజు పొద్దున్న పొట్లు దూరతారు, భూలోకం నుంచి పోతున్నారు, పాతాళం నుంచి భూలోకానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తున్నారు, పగలంతా ఏం చేస్తున్నారో తెలియదు, భూలోకంలో ప్రేమలో పడ్డారేమో అన్నారంటే భట్లు వాళ్ళకి తెలియక, ప్రేమలో పడిన మాట నిజమే, కాకపోతే వాళ్ళ దృష్టి వేరు వీళ్ళ దృష్టి వేరు అనగానే అశ్వతరుడు తెల్లబోయి, భూలోకానికి వెళ్ళి మా వాళ్ళు అక్కడ కూడా ప్రేమలో పడి ఉంటారా, పాతాళ లోకంలో ఎంతమంది సుందరీముడు లేరు, ఈ సంబంధాలు కాదని ఈ మాయిదారి పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లల్ని వాళ్ళే వెతుక్కుంటున్నారేమో, అయినా పర్వాలేదు, తల్లిదండ్రులు అన్నవాళ్ళు పిల్లల ప్రేమను గుర్తించాలి, మరీ నీచమైతే తప్ప, లేకపోతే వాళ్ళు కోరుకున్న సంబంధం వాళ్ళకి చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. అంతటి గొప్పవాడు ఆ రోజుల్లో ఆయన అన్న మాట తెలుసా, అందుకే పిల్లలు ప్రేమిస్తే తొందరపడి అన్నిటికీ తిట్టకండి, చంపేయకండి, కర్రబెట్టి కాస్త అడగండి, పిల్లలు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకని సక్రమమైన సంబంధం అయితే, కాస్త అవతల వాళ్ళు మంచివాళ్ళు అయితే, నాస్తికులు కాకపోతే పాపాత్ములు కాకపోతే వాళ్ళ వల్ల ఈ పిల్లలకు ఇబ్బంది లేకపోతే పిల్లలు చెప్పినట్టు నడుచుకుంటే ఎంతో లాభం అండి. వాళ్ళని విడదీసామనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఉసూరుము నేడుస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది చివరికి, మనకేం సుఖం. అందువల్ల జ్ఞానము కలిగిన వాడు కొన్ని విషయములలో పిల్లల విషయంలో పట్టు విడుపు ఉండాలని అశ్వతరుడు చెప్పాడు. అందుకే పురాణములను వినాలి, పిల్లలు కూడా సద్బుద్ధితో ప్రవర్తించాలి. ఈ పిల్లల సంగతి ఏమిటో చూద్దామని ఆ రోజున ఆయన ఏం చేశాట, రాత్రి వాళ్ళ భవనంలో రహస్యంగా దాక్కున్నాడు. వీళ్ళు పగలంతా తిరిగి రాత్రికి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి తలుపు దగ్గరికి వేసుకుని మంచం మీద పడుకోబోతూ ఉంటే, అంటే వాళ్ళ నిద్ర వేర్లండి, మన మంచాలు కావు, ఆ విధానం వేరు, అవన్నీ ఇప్పుడు నన్ను అడక్కండి, పాములు కూడా మంచం పడుకుంటాయా అని వెళ్ళి నన్ను అడిగితే నేనేం చెబుతాను, వాటి మంచాలు వాటి కొంచాలు వాటి విధానాలు వాటికి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ నిద్రలోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా టక్కన తండ్రి వచ్చి, పిల్లలు ఎక్కడికి వెళ్ళొచ్చారు నాయన అన్నట్ట. వీళ్ళు ఉలిక్కిపడి చూస్తే వాళ్ళ నాన్నగారు, నూట ఐదు పడగలతో కూడిన తెల్లని స్వరూపం ఆ తండ్రిది. వినయంగా వాళ్ళు నమస్కరించి, ఇక్కడేం చేస్తున్నారు నాన్నగారు అంటే, మీ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సంవత్సర కాలంగా మీరు పగలంతా ఎక్కడికో పోతున్నారు. ఆ ఎక్కడికో కూడా పాతాళం నుంచి భూలోకానికిట. భూలోకంలో పగలంతా ఉండి సాయంత్రం వస్తున్నారు. సాధారణంగా తండ్రికి కూడా చెప్పకుండా రహస్యంగా వేరే లోకానికి వెళ్ళి వస్తున్నారంటే దానికి రెండే రెండు కారణాలు. అయితే అక్కడ ఏమైనా భోగ వస్తువులు ఉండాలి, లేదా మీరు ఎవరినైనా ప్రేమించి వివాహం చేసుకోవాలి అనైనా కోరుకుంటూ ఉండాలి. ఏమో ఏం జరిగిందో, మీ అభీష్టం నేను ఎప్పుడైనా కాదంటానా నాయన? ఇంతకీ మీరేం చేస్తున్నారు? పగటిపూట రోజు ఎందుకు పెడుతున్నారు? ఒకరోజు కూడా ఆగట్లేదు. దీని వెనకాతలు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటని అడిగితే, అప్పుడు వాళ్ళు చెప్పారు, తండ్రి నీ దగ్గర అసత్యం ఆడతామా? సత్యం చెబుతున్నాం, ఉన్నది ఉన్నట్టు చెబుతాం. మేము చాలా కాలం క్రితం ఈ పాతాళలోకం నుంచి ఒక రంధ్రం గుండా భూలోకానికి సూక్ష్మరూపంతో వెళ్ళాం. అక్కడ శత్రుజిత్ అనే మహారాజు గారి ఉద్యానంలోకి అడుగుపెట్టాం. ఆ ఉద్యానంలో శత్రుజిత్తు పుత్రుడు ఋతధ్వజుడనే ఒక కుర్రాన్ని చూశాం. ఇంచుమించుగా ఒక పాతికేళ్ళు వయస్సు ఉంటుంది ఆయనకి. అతడి సౌందర్యం దేవతలకు కూడా లేదు. ఆయన తెలివితేటలు దేవగురుడిలో లేవు. అతని పరాక్రమం మహేంద్రుడిలో లేదు. ఆయన సంపదలు, ఆయన భోగాలు ఈ ముల్లోకాలలో లేవు. ఇంకా ఆయన సుగుణములు దేవుళ్ళో తప్ప జీవుల్లో ఉండవు. ప్రపంచములో ఉన్న సద్గుణములన్నీ ఒక్క సంఘమైతే ఆయన. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చే మంచి గుణములన్నీ ఒక పోగేస్తే ఆ పురోగు ఆయన రూపం. ఆహా, ఎంత మంచితనం, ఎంత ఉత్తమ ప్రవర్తన, ఎటువంటి వాక్కు, ఎటువంటి పరాక్రమం, ఎటువంటి విద్య! అటువంటి వాణ్ణి ఈ ముల్లోకాల్లో కంచు కాగడా పెట్టి వెతికినా మనం చూడలేము. అటువంటి పుణ్యాత్ముణ్ణి వదలలేక ఆయనతో స్నేహం చేసుకుని రోజు అక్కడికి పోతున్నాం. ఆయన్ను వదిలి ఉండలేకపోతున్నాం. పరమసుందరీమణి అనే భార్య కూడా ఇంత ఆనందాన్ని ప్రసాదించదు. ఆ పుణ్యాత్మునితో స్నేహం మాకు అంత ఆనందం కలుగుతోంది. రూపవంతుడు, అనేక రకాల సుగుణములు కలిగిన వాడు అని తెగ పొగిడేసేట. ఇద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అన్నదమ్ములు ఇద్దరు కూడా, నాన్నగారు అతడు గొప్పవాడు, నాన్నగారు అతడే ఉత్తముడు, అతడే ఉదాత్తుడు, అతడే శీలవంతుడు, అతడే రూపవంతుడు, విద్యావంతుడు అని పొగుడుతూ ఉంటే తండ్రి గారు, చాలరా నాయన, సహస్రనామాలు కూడా సరిపోవు అంతలా స్తోత్రం చేస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. పుత్ర పుణ్యవతో ధన్య సయస్యైవం భవద్విధై. ఇప్పుడు నాకు అర్థమైంది, అతడు కాదు అదృష్టవంతుడు, వాళ్ళ నాన్న ధన్యాత్ముడు. వాళ్ళ నాన్నగారు పరమధన్యాత్ముడు. ఎందువల్ల చెప్పాడు తెలుసా? ఎవణ్ణి పరోక్షంలో జనం పొగుడుతారో అటువంటి పిల్లవాణ్ణి కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఎదురుగొండవున్నప్పుడు అందరూ పొగుడుతారు, బయటికి వెళ్ళినప్పుడు అతన్ని పొగడాలి. ఇప్పుడు రాజుగారు శత్రుజిత్తు కాబట్టి ఆయన ఎదురుగొండ అందరూ మీ అబ్బాయి గొప్పవాడని పొగిడితే ఆయన ఆనందపడిపోయి డబ్బిస్తాడు. ఏ సంబంధం లేని చోటకి, వేరే చోటకు వచ్చి అతడు ఇంతవాడు అంతవాడని మీరు పొగుడుతున్నారు. ఎవడి పరోక్షములో ఒక వ్యక్తిని మనం పొగుడుతున్నామో ఆ పిల్లవాడు కదా అదృష్టవంతుడు, అతన్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఇక్కడ అద్భుతమైన ఈ శ్లోకానికి ఏది, పుత్ర పుణ్యవత ధన్య స యస్యైవం భవద్వ్యధై అని చెప్పబడిన శ్లోకానికి మారణ గారు ఒక అద్భుత పద్యం రాశాడు. అర్రయ్యగ ఎవ్వని పుత్రుడు పరోక్షమునట్లు పొగడబడు సతతము సత్పురుషులచే అమిత గుణోత్తరుడయ్యా తండు ధన్యతముడు తలంపన్. పైగా పొగడ్డం కూడా సత్పురుషులు పొగడాలి. ఎవడు పడితే వాడు పొగిడితే గొప్ప ఏముంది? మహానుభావులు, పండితులు, జ్ఞానులైన మీలాంటి వాళ్ళు ఎవరి కుమారుణ్ణి అతడు లేనప్పుడు పరోక్షంలో పొగుడుతారో అటువంటి పిల్లవాణ్ణి కన్న తల్లిదండ్రులు మహాయోగజాతకులు. ధన్యాత్ముడు, సంస్కృతం వల్ల ఎలాంటి కొడుకు పుట్టాడు! ఆహా, ఇటువంటి కొడుకుని కన్నా ఆ మహారాజుని ఇప్పుడే చూడాలని నాకు అనిపిస్తున్నది. ఆ కుర్రాన్ని కదా చూడడం, ఇప్పుడు నాకు ఈ కుర్రాన్ని కన్న తల్లిదండ్రులు చూడాలనిపిస్తుంది. జ్ఞానుడు పూర్వం అలాగేనివన్నమాట, ఏ కన్న తల్లి బిడ్డో ఎంత బాగా చెబుతున్నాడో అంటారా? లేదా గొప్పవాణ్ణి వాణ్ణి పొగడరు, ఏ కన్న తల్లి బిడ్డో అంటారు. పరమ దౌర్భాగ్యుడు అనుకోండి, రాముడి తిట్టారు, నీచుడు అనుకోండి, ఏ దరిద్రపతి గంధోవిని అంటారు. చెల్లుళ్ళు పగతురు ఎవ్వని చెల్లితనంబు కలితనంబు కీర్తిల్ కూతురు కడగియపుడు అట్టి పుత్రునిచే సుగుణాఢ్యులారా. పుత్రవంతుండున పెంపు పొందు తండ్రి. అసలు కొడుకు పుట్టినంత మాత్రం చేత ఒక వ్యక్తిని తండ్రి అనకూడదట. ఒక ఆయన ఉన్నాడు, ఒక కొడుకుని కన్నాడు, వాడు కొడుకున్నాడు అనకూడదట. ఎప్పుడు అతడు పుత్రవంతుడు, ఇతడికి కొడుకున్నాడని పొగుడుతాం అంటే ఎవడి గొప్పతనాన్ని, ఎవని యొక్క సామర్థ్యాన్ని, ఎవని పాండిత్యాన్ని, ఎవరి సుగుణములను అతడు లేనప్పుడు బయటికి వెళ్ళి జనం పొగుడుతారో, సత్పురుషులు పొగుడుతారో, అప్పుడు ఆ కొడుకుని కన్న తండ్రిని అమ్మ నీ కొడుకున్నాడు రా అనాలట. అంతేగాని ఎవరికి పడితే వాడు పిల్లలు ఉన్నంత మాత్రం, మీకు పిల్లలు ఉన్నారా, అయితే మీరు పుత్రులు ఉన్నవాళ్లే, ఆహా పిల్లల్ని కన్న తండ్రి అనకూడదు. పిల్లల్ని అందరూ కంటారు, పందులు కంటల్లా, నేనలేదు ఇందులో అన్నారు. మళ్ళీ నా మీద పడకండి మీరు, నేనేమి ఇందులో నా సొంత పెత్తనతో చెప్పట్లా. ఈ మార్కండేయ పురాణంలో అశ్వతరుడు చెప్పిన వాడు చెబుతున్నాను. పంది పిల్లలేను పదిలు ఐదింటిని అని వేమన గారు కూడా శతకంలో రాశారు. పందికి 15 పిల్లలు ఉంటాయి, అంత మాత్రం చేత పిల్లలున్నారా, పంది అంత అదృష్టవంతురారు అంటున్నారా మీరు, అనలేదే. కుక్క పిల్లలు కంటే ఆ కుక్కకి ఎంతమంది సంతానము, ఆహా కుక్క సద్గతులు పొందుతావు అని మన కుక్కను పొగట్లేదుగా. కానీ ఎవరిని పొగుడుతాం, మహానుభావుడిని కన్నాడండి ఇతడు కదా నిజమైన పుత్రవంతుడు, పిల్లలు కలిగిన వాడిని పొగుడుతాం. ఇప్పుడు ఆ శత్రుజిత్తు నిజమైన పుత్రవంతుడు, ఇటువంటి ఒక కొడుకుని మీరు పొగుడుతున్నారు కనుక శత్రువులు పొగుడుతారు, మంచివాళ్ళు పొగుడుతారు, మిత్రులు పొగుడుతారు, ఇలా అందరి చేత పొగడ్తలు పొందుతారు ఉత్తములు. ఆ సామర్థ్యం కలిగిన ఋతధ్వజుడు ఎలా ఉంటాడో చూడాలని నాకు అనిపిస్తున్నది. మీలాంటి వాడు ఏం చేయాలో తెలుసా, అతని దగ్గరికి వెళ్ళడం, అతనితో ఆడుకోవడం, అతని సొమ్ము తినడం కాదు, మీకు ఉపకారం చేసి, మీతో స్నేహం చేసి, మీకు ఎంతో ఆనందం కలిగిస్తున్నవాడిని మీరు కూడా ప్రత్యుపకారం చేసి ఆనంద పెట్టాలి. ఎన్నాళ్ళయింది మీరు అతనికి ఏం చేశారు అంటే, మేమేం చేయలేదు నాన్నగారు, ఎప్పుడు వెళ్ళినా ఆయనే మాకు అన్నీ చేస్తున్నాడు, భోజనాలు ఆయనే పెడతాడు, వస్త్రాలు ఇస్తాడు, విద్యలతో ఆనందం కలిగిస్తాడు, అసలు అతనికి మేము ఇచ్చే అవకాశం ఇవ్వడం లేదు, మేమెవరమో చెప్పే అవకాశం రాలేదు, మేమెవరమో అసలు విషయం బయట పెడితే మేము మారు వేషంలో స్నేహం చేశాం కదా, మా రూపం చూస్తే ఆయన మమ్మల్ని ఏమన్నా అసహించుకుంటాడేమో అని భయంగా ఉందనగానే అతని గొప్పతనం ఇంకా మీకు అర్థం కాలేదా. మీరు ద్విజులు అని ఎప్పుడైతే చెప్పారో మీ గురించి ఎంతో ఎంతో తెలిసే ఉంటుంది అతనికి. ఒకవేళ తెలియకపోయినా మీలాంటి ఉత్తముల్ని మారు వేషం తొలగించినంత మాత్రమే అతను అసహ్యించుకోడు. అతడు చాలా ఉత్తముడు నాకు కూడా అనిపిస్తున్నది. ఓ పని చేయకూడదు, ముందుగా మీరు ఇక్కడ నుంచి మంచి వస్తువులు పెట్టుకెళ్ళి అతనికి ఇవ్వండి. మన పాతాళ లోకంలో అఖండ సంపదలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంపదలు ఉన్నాయి. మన సదనంబునంగల సమంచిత కాంచన రత్న వస్తు వాహనముల శంక తన్పవరాత్మదు చిత్తమెలర్పగా తగంకొని చని ఇండు జీవితము కుచితమై చనుపుత్రులార నిమ్మినుపకృతి ప్రవీణుడగు మిశ్రునకు ప్రియమాచరింపమిన్. పిల్లలారా, మన నగరంలో, మన రాజధానిలో, మన భవనంలో ఉన్న మంచి మంచి నగలు, బంగారు నగలు, రత్నాలు, అందులో రత్నాల్లో కూడా పావుల నెత్తి మీద నుంచి అపూర్వమైన మణులు వస్తాయి. పావుల నెత్తి మీద రత్నాలు ఉంటాయి, ఆ మణులు అపూర్వ మణులు, మహిమ కలిగిన మణులు. ఇలాంటి రత్నాలు, మణులు, వస్తువులు, వాహనాలు ఇలాంటివి ఏవే ఉన్నాయో గొప్ప గొప్పవి, ఈ గొప్పవన్నీ ఏరి పట్టుకెళ్ళి ఆయనకి కానుకగా ఇవ్వండి. పుచ్చుకోకపోతే నేనిచ్చానని చెప్పండి. స్నేహితుడి తల్లిదండ్రులు ఇస్తే కాదని ఎవరూ అనరు. అలా అతనికి ఇచ్చి అతని మెప్పు పొందండి. మీకు ఎంతో ఉపకారం చేసి మనస్సుకు ఆనందం కలిగించిన ఆ రాజకుమారుడికి కానుకలిచ్చి అతను ఆనంద పెట్టండి. అలా మిత్రుడికి ఆనందం కలిగించకపోతే జీవితం వ్యర్థమవుతుంది, పనికిమాలిన జీవితం అవుతుంది, నీచమైన జీవితం అవుతుంది. వెళ్ళండి, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి అనగానే పిల్లలు ఏమన్నారో తెలుసా, అతనికి మేమేమిస్తాం, ఏమి ఇవ్వలేము. ఎందుకో తెలుసా,
అనిన పుత్రులు తండ్రి తోట కృతార్థుడాతడు వానికి విను ప్రియం బొనరింపశక్యమే వెల్పురే నికినైనా ఆతనికి లంకల అట్టి రత్నవితాన వస్తు చెయంబు వాహనములీయురగాలయంబునయందులేవహి వల్లభ.
ఓ నాగరాజ, సర్పరాజ, అతనికి ఏమిస్తే ఆనందం కలుగుతుంది? ఎందుకని? అతడికి అన్నీ ఉన్నాయి, అతనికి లేని సంబంధం లేదు. రత్నాలు ఇక్కడ గొప్ప ఉన్నాయి, ఏమని నువ్వు అంటున్నావు? అతని దగ్గర ఉన్న రత్నాలు ఇలాంటి రత్నాలకి 1000 రెట్లు ఖరీదైన రత్నాలు, ఇంద్రాది దేవతలు ఇచ్చిన రత్నాలు ఉన్నాయి. మన పెద్ద నాన్నగారు ఉన్నారే ఆదిశేషుడు వాసుకి, వాళ్ళ నాన్నగారికి ఒకప్పుడు 7 మణులు ఇచ్చాట. ఆ మణుల ముందు మన మణులు దిగజోడుపు. కాబట్టి రత్నములు గొప్పవి. పోనీ బంగారం, అమ్మ బాబు అతని దగ్గర ఉన్న బంగారాన్ని, గుట్ల గుట్ల కింద ఉన్నటువంటి ఆ బంగారాన్ని ఎవడూ లెక్క పెట్టలేడు. కాబట్టి రత్నాలు ఇచ్చినా బంగారం ఇచ్చినా అతన్ని సంతోష పెట్టలేము. పోనీ వాహనముల, అతని దగ్గర ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం అగ్నిలో, ఆకాశంలో, పాతాళంలో, భూమి మీద, కొండల మీద, గుట్టల మీద కూడా తిరగలదు. ఉచ్చైశ్రవం అనే గుర్రం కంటే గొప్పదైన ఒక మహత్తరమైన గుర్రం ఉన్నది. కాబట్టి అతనికి వేరే వాహనం అక్కర్లా. వాహనాలు ఉన్నాయి బోలుడు అతనికి. ఇంకా భవనములు, వారి నగరంలో ఉన్న భవనముల వంటి భవనములు ఈ పాతాళ లోకంలో లేవు. ఇంక ఏమిస్తాం అతనికి? ఏమిద్దామన్నా, అతని దగ్గరున్న సంపదకి సాటి వచ్చే వస్తువులు లేనప్పుడు ఇవి ఇవ్వడం దండగ. మంచి ఫోన్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి గంజి పోస్తే ఎంత అవుతాడు వాడు? మన వస్తువులు అంత స్వల్పం అతని ముందు. అతనికి ఆనందం కలిగించడం కష్టం. ఎందుకని? అతని దగ్గర గొప్ప గుర్రం ఉన్నది. ఆ గుర్రం ఆకాశంలో, పాతాళంలో, భూలోకంలో, నిప్పులో, నీళ్లలో ఎక్కడైనా తిరుగుతుంది. కాబట్టి అతనికి గుర్రాలు ఇచ్చి ఆనంద పెట్టలేము. ఎక్కడికైనా నిమేష మాత్రంలో తీసుకువెళ్ళే గుర్రం, తలచినంత మాత్రం చేత ప్రత్యక్షమయ్యే గుర్రం అతని దగ్గర ఉంటే వేరే గుర్రాలు ఎందుకు? ఇక అతనికి సంపదలు ఎన్నున్నాయో లెక్కలేదు. ఆదిశేషుడు లాంటి వాడు వాళ్ళ నాన్నగారిని, అతన్ని మెచ్చి రకరకాల రత్నాలు, బంగారాలు ఇచ్చారు. కాబట్టి బంగారంతో, రత్నాలతోటి సంతోష పెట్టలేము. వాళ్ళ తండ్రి దగ్గర ఇంద్రుడిచ్చిన రథం ఉంది. ఆ రథం కూడా ఎక్కడైనా తిరుగుతుంది. కాబట్టి రథాల వల్ల అతనికి ఉపయోగం లేదు. ఇక భోజనాలు అంటారా, భూలోకవాసులు తినే భోజనాలు. పాతాళలోకవాసులు ఏంటంటారు, పాతాళలోకవాసులు కేవలం చిమ్మిలి, ఇంత చలివిడి, పాలు ఇవి తప్ప ఎక్కువగా పుచ్చుకోరు. పాపం సర్పాలకి మన పిండి వంటలు రుచించవు కూడా. మానవ రూపం ధరించినప్పుడు తినగలరు తప్ప, ఉత్తప్పుడు సర్పలోకంలో ఉన్నవాడు కేవలం పాలు, గాలి లేదా తపస్సు వీటినే సేకరిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా పాము వస్తే, పాము పాము మేము పులిహార ప్రసాదం చేసాము తింటామంటే తిందాం, దానికి అవసరం లేదు. ఆ సర్పజాతి యొక్క ఆహారాలు వేరు. కాబట్టి మన లోకంలో కూడా లేనటువంటి రకరకాల పదార్థాలు అతని దగ్గర ఉన్నాయి. అతనికి మనము ఏమిస్తే అతనికి ఆనందం కలుగుతుందో మేము చెప్పడం చాలా కష్టం. విజ్ఞానం యచ్చ తత్రాస్తి తదన్యత్ర న విద్యతే. పోని అతనికి జ్ఞానమిచ్చి, విద్యలనిచ్చి ఆనందం కలిగిద్దామంటే అసలు విజ్ఞానం అతనిలో తప్ప మరొక చోట లేదు. ఇవాళ ఇవాళ స్వర్గంలో కానీ, పాతాళంలో కానీ, భూలోకంలో కానీ జ్ఞానములో ఆ మహాత్మునికి సాటి వచ్చేవాడు లేడు. కాబట్టి జ్ఞానము అతనికి ఇవ్వలేము. ఒక్కొక్కప్పుడు డబ్బు ఇవ్వలేకపోయినా జ్ఞానం ఇస్తే ఆనందం పొందుతాడు. అవతల వాడే జ్ఞాని అయితే ఇంక వీడేమి ఇస్తాడండి? సద్గురువు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి నీకు నేను జ్ఞానబోధ చేస్తానని ఎవడని అంటాడా? అంత తెలివి తక్కువతనం ఉంటుందా? అతడు గురువుకి సాటి వచ్చే మహాత్ముడు. అటువంటి వాడికి ఏమి ఇవ్వలేము. ఇంకా ధర్మ సందేహాలు తీర్చడంలో అతను వంటి వాడు లేడు. సంశయంబులెల్ల చయ్యన పాపంగా చాలినట్టి సత్వశాలిసము. ఎవరికి ఏ శాస్త్రంలో, ఏ గ్రంథంలో, ఏ మూల సందేహం వచ్చినా తీర్చుకోవడానికి అతని దగ్గరకు వస్తారు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించే పండితులు కూడా అతని దగ్గరకు వచ్చి సందేహాలు తెలుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అతనికి ఏం చెయ్యాలి మనం? సందేహాలు తీరుస్తాడు, జ్ఞానం ఉన్నది, సంపదలున్నాయి, భోజన పదార్థాలు ఉన్నాయి, ఆయువు ఉంది, ఆరోగ్యం ఉంది, వయస్సు ఉంది. ఇన్నున్నవాడికి మనం లౌకికమైన వస్తువులతో, జ్ఞాన వస్తువులతో ఆనందం కలిగించలేము. కానీ ప్రతి వాడికి ఏదో ఒక లోటు పెడతాడు దేవుడు. ఎన్నున్న ఎక్కడో ఒక మచ్చ పెడతాడట. అంత చంద్రుడిలో ఒక మచ్చ. అతనికి చెయ్యదగిన పని ఒకటి ఉన్నది. కానీ ఆ పని హరిహర హిరణ్య గర్భాదులకుందక్క తక్కిన వారికి అసాధ్యంబు అన్నాడు. అతనికి ఉపకారం చెయ్యాలి. చేస్తే అతను ఆనందిస్తాడు. అతనికి ఏ ఉపకారం చేయాలో ఆ ఉపకారం చెయ్యగలిగేవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మరెవరూ లేరు. త్రిమూర్తులు తప్ప అతనికి మేలు చేయగలిగేవాడు లేరు. ఆ మేలు చేస్తేనే ఆయన ఆనందం పొందుతాడు. అతనికి ఆనందం కలిగించే అంత గొప్ప ఉపకారం త్రిమూర్తులు తప్ప సామాన్యులు చేయలేరు. కాబట్టి మనలాంటి వాళ్ళం మాట్లాడకుండా ఊరుకుని ఆయన పెట్టింది తిని ఆయన దగ్గర కాసేపు ఉండి వచ్చేయడం మంచిది. అది అసాధ్యం అనగానే ఆయన పక్కపక్కనవ్వాడు. అసలు కొంతమంది ఉంటారు వెనక ముందు చూడకుండా అన్నిటికీ ముందు అసాధ్యం మన వల్ల కాదంటారు. ఇదే గొప్ప అజ్ఞానం అన్నాడు ఆయన. నాగరాజు గారు అశ్వతరుడు ఏది ఆదిశేషుడికి వాసుకి తమ్ముడైన మహాత్ముడు పాతాళ నగర రాజు కొడుకులతో ఇదే అజ్ఞానం. కొంతమంది మన వల్ల కాదు మనం ఏమీ చేయలేము అని ముందే ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి రావటమే మూర్ఖత్వం. అంటే ఎప్పుడూ కూడా బాగా ఆలోచించి చెయ్యగలిగినంత వరకు చేసి ఆఖరణ చేయలేకపోతే అప్పుడు విరమించుకోవాలి. అసలు ప్రయత్నమే చేయకుండా అదేమిటో తెలుసుకోకుండా మన వల్ల ఎక్కడవుతుందంటే ఎలాగా. నేను చాలా కాలం క్రితం నాతో ద్వారకా తిరుమల వస్తుంటే ఒక పెద్ద ఆయన, ఆయన మీద అభిమానం కొద్దీ మీకు దారిలో ఓ 25 లక్షలు వస్తాయి ఏం చేస్తారని అడిగాను. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, నాకెక్కడొస్తాయి నాకు రాదు. నాకెవడిస్తుందండి దారిలో, ఎవడో మూట పారేసుకొని నాకు రాదు అన్నాడు. నీ కర్మ అంతీక రాదు అన్నాను. ఇప్పటికీ దరిద్రంతో ఏడుస్తున్నాడు. నేను నానాయాత్ర పడి 108 సార్లు పాదయాత్ర చేసి ఆ తప ఫలితం ధారపోద్దామని నీకు దారిలో డబ్బు వస్తే ఏం చేస్తామంటే, వస్తే మంచి పని చేస్తాను నడచకపోని, అసలు నాకు ముందు రాదన్నాడు ఆయన. ఇంకా రాదన్న శని నోటితోటి వాడికి ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. మన నోరే మనకు అన్నీ తెచ్చి పెడతాయి. ఏదన్నా అన్నప్పుడు ముందు వ్యతిరేకంగా మాట్లాడకండి. కొంతమంది ఉంటారండి అలా లోడలోడలోడలోడ గురువులు ఏదైనా చెబుతుంటే వినకుండా చంపేస్తారు. వీళ్ళతో చాలా చికాకు అనమాట. గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఒక సందేహం అడిగా ఆయన చెప్పేలోపు అది చేసాం ఇది చేసాం నువ్వేం చేసావు నాకెందుకు, నువ్వు ఒక అనుమానం వచ్చి అడిగావు అది చెప్పేలోపే తొందరపడిపోయి వీళ్ళు మాట్లాడతారు. ఆ మాట్లాడితే గురువులకు విసుక్కు వస్తుంది, దాంతో గురువుల యొక్క అనుగ్రహం వాళ్ళకి రాదు. అందుకని పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి క్లుప్తంగా మన కష్టం చెప్పుకుని అయ్యా మాకు సలహా ఇవ్వండి అనాలి. ఇంకా తర్వాత మాట్లాడకూడదు, ఆయన చెబితే చెయ్యాలి. ఒక ఆయనకు ఉద్యోగం లేదు, చాలా రోజుల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఉద్యోగం గురించి నేను ఎదురు చెప్తుంటే మీరు చెప్పింది నేను చేసేసాను, మా ఊళ్ళో చేశాను, అక్కడెక్కడో చేశాను, ఇంకోటి చేశాను అని లిస్ట్ చెప్పడం మొదలెట్టాడు. అసలు నన్ను ఇంకా చెప్పనివాడు అనమాట. నేనేదో ఆయనకు పారాయణ చేసుకోమని చెప్పేలోపు ఆయన ఏమేం చేశాడో ఇవన్నీ లిస్టు చెబుతూ ఉంటే అరగంట విని అన్నీ నువ్వే చేసుకున్నావు ఇక వెళ్ళిరా పంపేసాను. మరేం చేయనిక, మనం ఏదన్నా చెబుతూ ఉంటే తొందరపడకుండా ఒక నిర్ణయానికి రాకుండా పూర్తిగా వినాలి. గురువులు చెప్పని క్రితం మీరు చేసిన గురువు చెప్పినప్పుడే అది ఫలిస్తుంది తెలుసా మీకు. నిజంగా మీరు రామాయణ పారాయణ చెయ్యండి అని గురువుగారు చెప్పేటప్పుడు మేము ముందే చేసేసాం అనకూడదు. గురువుగారు చెప్పని క్రితం మీరు చేసిన ఆ పారాయణ పెద్ద ఫలితం ఇవ్వదు. అది గురువులు చెబితే అది ఒక వరమై మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే అలా వినండి. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం సహనం పట్టాలన్నమాట. ఒక పారాయణ చేయమన్నప్పుడు నవగ్రహాలకు 9 రోజులు ప్రదక్షిణ చేయండి, రోజు 108 సార్లు చొప్పున ఆదిత్యాయుత సోమాయుర శ్లోకం చదవండి అని చెబితే మేము రోజు చేస్తామండి ఏం ఫలితం లేదండి అనకూడదట. ఇదివరకు చేసింది వేరు, ఇప్పుడు ఈయన చెప్పాడు కదా, చెప్పినప్పటి నుంచి చేయడం మొదలు పెడితే దీనికి ఫలితం వస్తుందన్నమాట. ఇది శుద్ధి కనుక. ఔషధము డాక్టర్ గారు చెప్పినట్టు చెయ్యాలి. డాక్టర్లు మనకి ఏ మార్గంలో చెప్పారో అలా ఔషధం తీసుకోవాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మందు మింగితే ఏం ఉపయోగం లేదు. అందుకని తొందరపడి ఒక నిర్ణయం మరొక రావడం అజ్ఞానం. ఇక్కడ ఆణిముత్యాలు లాంటి మాటలు చెప్పాడు నాగరాజు గారు. ఇది సాధ్యంబు ఇది సాధ్యమగు అసాధ్యం విధి అనగా నేల కార్యమీడిత ధిషణాస్పదులై తగ నొనరించిన అది సిద్ధిం పొందు నిశ్చలారంభునకు. పిల్లలారా, ఒక పని చేసేటప్పుడు ఇది సాధ్యమవుతుంది ఇది అసాధ్యమవుతుంది అని ముందు నిర్ణయమునకు రాకుండా అసలు ఆ పని ఏమిటో తెలుసుకోముందు, ఆ పని చేయడానికి ఎంత కష్టం అవసరమవుతుంది, ఎంత ధనం అవసరమవుతుంది, మనం ఒక్కరమే చేయగలమా 10 మందిని కలుపుకుని చేయగలమా, ఇంత ఆలోచన చెయ్యాలి. ఇలా రకరకాల ఆలోచనలు చేసి అప్పుడు కార్యరంగంలో దిగేవాడికి అసాధ్యం ఉండదు. కాబట్టి ముందు పని చేసే ముందు ఎంత ఆలోచన చెయ్యాలి. అమరత్వం అమరేశత్వం అమర పూజ్యత్వమును పదంబులు వరుసను సమధిక మహిత విహితోద్యోగమునన అవి తమ్ము పొందకాంతురు మనుదులు. మనిషి మనిషే, సామాన్యుడే, కానీ సాధన చేసి తపస్సు చేసి ముందు దేవలోకానికి వెడతాడు. జీవి మానవుడు అమరత్వం పొందొచ్చు, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. దేవతాలోకానికి వెళ్ళి దేవుడయ్యాక కొంతకాలం పోయాక ఏం చేస్తాడు? ఎంతకాలం నేను కేవలం దేవలోకంలో ఒక సామాన్య దేవతగా ఉండడం కాదు, ఈ దేవతలకి అధిపతిని దేవేంద్రుడు అవ్వాలనుకోవాలి. అలా సాధన చేస్తే ముందు దేవత, తర్వాత దేవేంద్రత్వం పొందుతాడు. అలా ఎంతోమంది ముందు మానవులుగా ఉన్నవాళ్ళు, సామాన్య జీవులుగా ఉన్నవాళ్ళు కష్టపడి స్వర్గానికి వెళ్ళారు, శరీరంతో స్వర్గానికి వెళ్ళారు. కొంతకాలం పోయాక స్వర్గ ఆధిపత్యం కూడా పొందిన వాళ్ళు ఉన్నారు, స్వర్గానికి గురువులైన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇంద్రుడు ఉన్నాడు. ఈ ఇంద్రుడు ఒకప్పుడు తపస్సు చేయబట్టేగా ఇంద్రుడయ్యాడు. ఆ ఇంద్రపదం ఏం శాశ్వతం కాదు. ఆయనకు ముందు చాలామంది ఇంద్రుళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నవాడి పేరు పురంధరుడు. ఈ పురంధరుడు అనేవాడు అదితికి కశ్యప ప్రజాపతికి జన్మించాడు. అంతఃపురం ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన రాజే, ఇంద్రుడే అయ్యాడు. రేపు రాబోయే కాలంలో ఈ పురంధరుడు పోయాక రేపు పొద్దున్న బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి పేరు ఇంద్రసేనుడు, ఇంద్రసేనుడు ఇంద్రుడు అవుతాడు. ఆ తర్వాత ఇంకోడు ఇంద్రుడు అవుతాడు. ఇలా ప్రతి యుగంలో ఎవడో ఒకడు ఇంద్రుడు అవుతూనే ఉంటాడు. కాబట్టి వాడు తపస్సు చేసి ఇంద్రత్వం పొందుతున్నాడు. ఇంద్రత్వం పొందడం కూడా కష్టం కాదు. ఇంద్రత్వం, చంద్రత్వం, యమత్వం ఇవన్నీ కూడా మనిషి తన కఠోర సాధనతో తపస్సుతో సాధిస్తున్నారు. ఇప్పుడున్న అగ్నిహోత్రుడు ఉన్నాడు. ఇప్పుడున్న అగ్నిహోత్రుడికి వైశ్యానరుడు అని పేరు. ఈ వైశ్యానరుడికి పూర్వం కూడా అగ్నిహోత్రుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అగ్ని పుట్టనికైతే అగ్ని ఉంది, కానీ అప్పుడు అగ్నిహోత్రుడి యొక్క పదవిలో ఎవరున్నారు? అంగిరసుడు అనేవాడు, బృహస్పతి తండ్రి కొంతకాలం అగ్నిహోత్రుడి పదవిని వెలగబెట్టాడు. ఇప్పుడు వైశ్యానరుడు. తర్వాత భవిష్యత్తులో మీరు తపస్సు చేస్తే అగ్ని అవ్వచ్చు. కాబట్టి ఏ పదవి ఎవరైనా సరే తమ యొక్క సాధన వల్ల, తపశ్శక్తి వల్ల సాధించవచ్చు. పరమేశ్వర అనుగ్రహం ఉండి, గురుకటాక్షం ఉండి, కఠోర దీక్ష ఉంటే ఈ సృష్టిలో మానవుడికి అసాధ్యం లేదు అని చెప్పాడు ఆయన. ఈ పద్యాలు చాలా బాగా చెప్పాడు. ఇంద్రలోకం, చంద్రలోకం ఇవి సులభంగా జయించవచ్చు అన్నాడండి అశ్వతరుడు. ఎంత ధైర్యం చెప్పాడు సారా. చంద్రలోకం, దేవేంద్రలోకం ఇవి మానవుడు మానవుడిగా ఉండగా జయించవచ్చు. నిజంగా జయించిన వాళ్ళు ఉన్నారు చూడండి. మీరు రఘుమహారాజు గారు కుబేరుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. రాముడి యొక్క తాతగారు ఉన్నాడే, రఘుమహారాజు కొడుకే అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు రాముడు. ఆ రఘుమహారాజు గారు కుబేరుడి మీదకి దండయాత్రకి వెళితే ఆయన ఒడికిపోయి డబ్బు కురిపించాడు. అంతఃపురం మాంధాత ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళగలిగాడు. ఇలా ఎంతమంది లేరు. అర్జునుడైతే ఇంద్రుడితో యుద్ధం చేసి కాండవన దహనం చేశాడు. ఇంద్రుడు హడిలిపోయాడు అర్జునుడితో యుద్ధం చేయలేక. కాబట్టి పెద్ద కష్టమేం కాదు. అందుకే ఆరుద్ర గొప్ప పాట రాశాడు. పాతకాలంలో బాలభారతం సినిమా ఉన్నది, అందులో ఏమన్నాడు తెలుసా? ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు. ఆయన సొంతం కాదు, ఇదే మార్కండేయ పురాణంలో ఈ పద్యాల సారాంశంలో ఇదే స్పష్టంగా చెప్పాడు. నీ ఓపికతో చంద్రలోకం జయించవచ్చు, దేవేంద్రలోకం జయించవచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు, అసలు దేవేంద్రుడు నువ్వే అవ్వచ్చు అన్నాడు. అరుగకుండెనేని గరుడుడై నన్ను ఒక్క అడుగు అరుగలేడు, కడగి చేమయైన అరుగదొడగనేని అనేక సహస్ర యోజనములరుగుచుండు. పిల్లలారా, గరుత్మంతుడు ఉన్నాడు, నేను మహావేగంగా ఎగురుతాను, నా అంతటి వేగంగా ఎగరగలిగేవాడి ప్రపంచంలో లేడు అని డప్పాలు కొట్టి ఒకే చోట కదలకుండా కూర్చుంటే ఎక్కడికి వెడతాడు? కొన్ని వేల యోజనములు క్షణాలలో ఎగరగలిగే గరుడైనా ఎగరడం మొదలు పెడితే వెడతాడు, కానీ ఎగరకుండా అక్కడే కూర్చుని నేను వేగంగా వెళ్ళగలను వెళ్ళగలను అనుకుంటే వెళ్ళడు, ఎగిరితే వెడతాడు. కాబట్టి ప్రయాణించకుంటే, ఎగరకుంటే గరుడు కూడా అక్కడే ఉంటాడు. అదే చీమ కూడా, పెద్దగా ప్రయాణం చేయలేని చీమ కూడా నడవడం మొదలు పెడితే యోజన సహస్రములు వెళ్ళగలుగుతుంది, కొన్ని వేల మైళ్ళు వెళ్ళగలుగుతుంది. ప్రయత్నం చేస్తే సామాన్యుడు కూడా అసామాన్యుడవుతాడు, అసాధారణ కార్యక్రమాలు సాధించగలుగుతాడు. ఏమీ చెయ్యని వాడికి, అంటే ఉద్యోగం లేని వాడికి, ఉద్యోగం అంటే ప్రయత్నం సమండి, మంచి ప్రయత్నం చేయని వాడికి ఏ పని కుదరదు. ప్రయత్నం చేస్తే ఏ పనైనా తేలికే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక పని వినగానే ఆ పనిని చేయడం ముందు మొదలు పెట్టాలి. ప్రయత్నం చేసినప్పటికీ విజయం లభించకపోతేనో, మన తప్పు కాదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఏమైనా సరే ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరుకి అందించాలని అనుకున్నారు. ముందు ప్రయత్నించారు ఆయన, మూడేళ్ళకైనా నాలుగేళ్ళకైనా వాడు పని అయ్యిందా లేదా? అసలు నేను ఎందుకు ప్రయత్నించాలి అనుకుంటే పని అవ్వదు. ఇవాళ వీళ్ళ అబ్బాయి చేసిన ఒక మహత్తర కార్యక్రమం మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీకు తెలియకపోతుందని నేను అనుకోను, తెలిసే ఉండొచ్చు. గొప్ప స్థలం ఇవాళ గుంటూరులో, ఒక గజం స్థలం ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అటువంటిది శృంగేరి పీఠమునకు ఏకంగా విశాలమైన సువిశాలమైన స్థలాన్ని ఆ పక్కన బ్రిడ్జి పక్కన ఇచ్చారు. పొద్దున్న వెళ్ళి చూసొచ్చాను నేను. ఇవాళ అక్కడ 200 పేషెంట్లు పడుకోవడానికి 200 కూడిన ఒక హాస్పిటల్ కట్టారు. నేనేదో హాస్పిటల్ కడుతున్నారని అప్పుడెప్పుడో చూచాయిగా వెండమే కానీ లాస్ట్ ఇయర్ ఇవాళ వెళ్ళి చూసేస్తే, రాగానే ముందు ధన్వంతరి, ఆ ధన్వంతరి విగ్రహానికి నమస్కరించగానే రాజేశ్వరి హాస్పిటల్ కనపడుతున్నది మనకి. శృంగేరి పీఠం తరఫున జరుగుతున్నది, సోమసుందరం ట్రస్ట్ పేరు మీదుగా జరుగుతున్నది. ఇంతగా స్థలం అంతా వాళ్ళ అబ్బాయి ఇచ్చాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఇప్పుడు చెప్పారు కానీ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను, అంటే వాళ్ళ అబ్బాయి ఎంత స్థలం అండి ఉచితంగా ఇచ్చాడు అంటే ఎన్ని కోట్లు చేస్తుందో ఆలోచించండి. ఆ స్థలం కోట్లు సంపాదించుకుని దాచుకోవచ్చు. ఆయన ఏమన్నారో తెలుసా, అక్కడ ఒక ఆయన ఎవరో కానీ ఎన్నో కోట్లు విలువ చేసే స్థలాన్ని ఉచితంగా ఇచ్చారండి ఒక హాస్పిటల్ కోసం అండి అన్నారు. అప్పుడు నేను వెంటనే, అన్ని కోట్లు ఉంటే వారి కుటుంబం మాత్రమే ఆనందంగా ఉండేది, ఆ కోట్లు ఇవాళ కోటాను కోట్ల ప్రజలకు ఆనందం కలిగిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అందుకే త్యాగే నైకి అమృతత్వ మానసు, ఇవ్వడం మొదలు పెడితే ఉన్న ఆనందం ఉందే అది అసలు దాని గురించి నేను వర్ణించలేనండి. ఇవాళ నా మనస్సు ఏముందే, ఈ పాండిత్యానికి వాక్కుకి కూడా అలభ్యమైన కార్యక్రమం. ఒక్కొక్కప్పుడు మన పాండిత్యంతో వర్ణించలేము. ఏ బలి చక్రవర్తి ఇంద్రుడు మొదలైన వాడు చేశారంటే అర్థం ఉన్నది, వాళ్ళకి ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి. కానీ ఒక వ్యాపారం చేసుకుంటూ ఏదో కొంత ఆస్తి మాత్రమే సంపాదించే ఒక మానవుడు ఇంత మహత్తర కార్యక్రమం చేశాడంటే అతనికి భగవంతుడు సర్వకాల సర్వావస్థలలో కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, వంశాభివృద్ధి, ఆజన్మ వృద్ధి అలా కలగజేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను మానవులు ప్రయత్నం చేయడం మొదలు పెడితే అంత గొప్ప పనులు చేయగలుగుతారు. ఇవాళ కాకపోతే రేపైనా మీకే తెలుస్తుంది అనమాట. అది పైగా అదేదో డబ్బు సంపాదన కోసం కట్టిన హాస్పిటల్స్ కావు కదా, సామాన్యమైన ఖర్చుతోటి అక్కడ ఒక సామాన్యుడు వైద్యం చేయించుకోవచ్చు అనమాట. 1,00,000 ఖర్చు అయ్యే చోట 1,00,000 బయటికి రావచ్చు, 1,00,000 ఖర్చు అయ్యే చోట 100,00,000 వెళ్ళి రావచ్చు మనం. ఇవాళ ఎక్కడైనా ఆసుపత్రులు కడుతున్నావు అంటే కొన్ని చోట్ల మనకి భయం వేస్తుంది. డబ్బు 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 తప్ప జబ్బు అనే విషయం పట్టించుకోకుండా అయిపోతున్నారు. కేవలం వైద్యం ఒక ఆదాయమునకు పనికొచ్చే, వ్యాపారమునకు పనికొచ్చేటటువంటి కేంద్రం అయిపోతున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే అది సందేహం లేకుండా గొప్ప పని, మహత్తర కార్యక్రమం, జగద్విదిత కార్యక్రమం, వంశాన్ని శాశ్వతంగా నిలబెట్టేటటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కష్టమే, కానీ ఒకసారి మొదలు పెడితే భగవంతుడు దానికి తప్పక సాయం చేస్తాడు. ఆ పనులు అయి తీరుతాయి. మహత్తర కార్యక్రమములు మొదలు పెట్టాలి తప్ప ఆగడం ఉండదు. ఒకవేళ కర్మయోగము వల్ల అందరం అలా చేయలేకపోతే, ఓ పని మొదలు పెట్టామండి ఆ పని అవ్వలేదనుకోండి, అప్పుడు తప్పులేదు అంటున్నాడు ఈయన. యత్నే కృతే యది నసిధ్యతి కోత్ర దోష. నువ్వు గొప్ప పని చేయాలనుకున్నావు, ప్రయత్నించావు, ప్రయత్నించినా ఆ పనిలో నీకు విజయం లభించలేదు. నీ తప్పే ఉంది, నువ్వు ప్రయత్నించావు, నీ ప్రయత్నం చేసావు, ప్రయత్న లోపం లేదు. విజయం అంటావా, అది దైవాధీనం. అసలు ముందు ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి మనం ప్రయత్నం చేసి తీరాలి పిల్లలారా. దివి ఎక్కడ, దివి ఎక్కడ, భువి ఎక్కడ, ధ్రువుడీ భువి నుండి కాదే, ధ్రువమగు పదముల్ దివి పడసెన్ కావున సద్వ్యవసాయికి పడయరా నియదియును కలదే. ఎక్కడి స్వర్గం, ఎక్కడి ఆకాశం, ఎక్కడి భూలోకం? ధ్రువుడని ఒకడున్నాడు, వాడు ఈ భూలోకంలో యమునా నదీ తీరంలో తపస్సు చేసిన ఒక కుర్రాడు. అంత చిన్న కుర్రవాడు ఈ భువి నుంచి దివికి వెళ్ళి ఒక పెద్ద నక్షత్ర మండలమే స్థాపించాడు, అక్కడ సామ్రాజ్య స్థాపన చేశాడు, ధ్రువమండలం పొందాడు, శాశ్వతమైన పదవి పొందాడు. కాబట్టి కష్టపడి పనిచేసేవాడికి, మంచి మనస్సుతో పనిచేసేవాడికి, లోకశ్రేయస్సు కోసం పనిచేసేవాడికి పొందలేని వస్తువు లేదు, చెయ్యరాని పని లేదు, వాడికి అపజయం ఉండదు. ఈ పద్యం కూడా కంఠస్థం చేయాలన్నమాట అసలు పిల్లలు. భువి ఎక్కడ దివి ఎక్కడ ధ్రువుడి భువి నుండి కాదే ధ్రువమగు పదమున్ దివి పడసెన్ కావున సద్వ్యవసాయికి పడయరాని యదియును కలది. పొందలేనిది ఉండదు. మహాత్ములు కష్టపడి పనిచేసి అనుకున్న పని సాధిస్తారు. ఆ పని వల్ల ఆనందం పొందుతారు. తాము తినడం వల్ల, తాము సుఖపడడం వల్ల వాళ్ళు ఆనందం పొందరట. లోకోపకారం చేసి ఆ లోకోపకారమే తమకు సుఖమని భావించి ఆనందం పొందుతారు. ఇప్పుడు చెప్పండి, మీ మిత్రుడికి చెయ్యవలసిన పని ఏమిటి? ఏ ఉపకారం చేస్తే అతనికి ఆనందం కలుగుతుంది? ఆ పని చేయటంలో ఉన్న కష్టం ఏమిటో నష్టం ఏమిటో నేను చూసుకుంటాను చెప్పండి అనగా, అప్పుడు వాళ్ళు అన్నారు, మహాత్మా నువ్వు అన్నావు కాబట్టి చెబుతున్నావు, మా ఋతధ్వజ కుమారుడు ఇప్పుడు 25 ఏళ్ళవాడు, ఆయనకి 2 సంవత్సరాల క్రితం అంటే ఇంచుమించుగా 23 ఏళ్ళు లేక 22 ఏళ్ళు ఉన్నప్పుడు, దాదాపు మేము కాలం లెక్క పెట్టలేం కానీ ఓ 2-2.5 ఏళ్ల క్రితం ఒక ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వింటే ఆయనకి నువ్వేం చెయ్యాలో నీకు తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారు శత్రుజిత్తు మహాపరాక్రమవంతుడు. ఆయన పరిపాలనలో శత్రువులు లేరు, శత్రువులందరినీ జయించాడు, శత్రువుల్ని మిత్రులు చేసుకున్నాడు. ఆయన పరిపాలనలో దారిద్ర్యం లేదు, ఆయన పరిపాలనలో దొంగలు లేరు, ఆయన పరిపాలనలో పురాణాలను తిట్టేవాళ్ళు, దేవతల్ని తిట్టేవాళ్ళు, నాస్తికులు పొరపాటున లేరు. అంత పవిత్ర పరిపాలన సాగుతున్నది. ఆ సమయంలో నైమిషారణ్యం దగ్గర నుంచి అనుకోకుండా ఒక ఋషీశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఆ ఋషీశ్వరుడి పేరు గాలవుడు. ఈ రాజుగారి పరిపాలన జరుగుతున్నది గోమతీ తీరంలోనే. గోమతీ నది అంటే నైమిషారణ్యం గుండా ప్రవహించి నర్మదా నది మీదుగా వచ్చి, అంటే గుజరాత్ గుండా ప్రవహించి, ఇప్పుడు మనం ద్వారక అంటున్నాం కదా, ఆ ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. అంటే ద్వారక దాకా గుజరాత్ దాకా వెళ్ళినటువంటిది ఈ గోమతి. ఈ గోమతి నది కాదు, నదం. నదికి నదానికి చాలా తేడా ఉంది. నదులన్నీ పడమట పుడతాయి, తూర్పుకి ప్రవహిస్తాయి. తూర్పున ఉన్న సముద్రంలో అంటే ఇప్పుడు తూర్పునున్న బంగాళాఖాతంలో కలుస్తాయి. గంగానది కానీ, గోదావరి కానీ, కృష్ణానది కానీ, ఇవన్నీ తూర్పుకేసి ప్రవాహంగా వెళ్ళి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవన్నీ నదులు. అలా కాకుండా నర్మద, గోమతి తూర్పు వైపు పుట్టి తూర్పు నుంచి పశ్చిమమునకు ప్రవహించి పశ్చిమం దగ్గర ఉన్న సముద్రంలో అంటే అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. పశ్చిమ సముద్రంలో కలిసేవన్నీ కూడా నదములు. తూర్పుకేసి విడితే నది, తూర్పు నుంచి పడమరకేసి ప్రవహిస్తే నదము అని పిలుస్తారు. కాబట్టి గోమతి, నర్మద ఈ 2 నదములు. అందులో గోమతి అనేది నైమిషారణ్యం మొదలువైన వాటి గుండా ప్రవహించి గుజరాత్లో ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. ఇదంతా కూడా ఈ శత్రుజిత్తు మహారాజు గారి పరిపాలనలోనే ఉన్నది. అందువల్ల ఆ రోజుల్లో నైమిషారణ్యంలో ఉన్న ఋషులంతా శత్రుజిత్తు అనేవాడు ధర్మాత్ముడు కనుక ఆయన పరిపాలనలో రాక్షస పీడ లేదు గనక, శత్రుపీడ లేదు గనక, క్రూర మృగాల బాధ లేదు గనక హాయిగా తపస్సు చేసుకునేవారట. నైమిషారణ్యంలో సుఖంగా తపస్సు చేసుకునేవారు, ఆశ్రమాలు కట్టుకున్నారు, అక్కడ పెద్ద పెద్ద చెరువులు తవ్వించుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు నదుల్లో నీళ్లు లేకపోతే చెరువులు నీళ్లు ఉపయోగపడతాయి కనుక. అటువంటి నైమిషారణ్యం నుంచి ఒక రోజున గాలవుడనే ఒక ఋషి ఒక గుర్రం వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ గాలవుడికి ఎంత వయస్సు ఉంటుందో చెప్పడం కష్టం, కానీ పొడుగ్గా ఒత్తుగా నల్లని గడ్డం ఉన్నది. చూడ్డానికి ఒక 30 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్ళు ఉన్నాడు. మంచి జుట్టు ఉన్నది, పైన జటాజుటాలు అట్టగట్టున్నాయి. ఈ గడ్డము మీసాలతో ఒత్తుగా ఉన్న నల్లని జుట్టుతో, దృఢమైన శరీరంతో, విభూతి రేఖలతో, రుద్రాక్షలతో ఉన్నాడు ఆయన. ఆ గాలవ మహర్షి కూడా ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం మొత్తం తెల్లగా ఉంది, కుడి చెవి నలుపు, ఎడమ చెవి మాత్రం ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక చెవి నలుపు, ఒకటి ఎరుపు, అటువంటి విచిత్రమైన అశ్వం. అటువంటి మహర్షి గుర్రంతో పాటు సరాసరి రాజుగారి యొక్క సభలోకి వచ్చాడు. ఆ సమయంలో శత్రుజిత్ అనే ఈ మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. పక్కన ఆయన భార్య ఉన్నది, మరో పక్కన యువరాజు ఈ ఋతధ్వజ మహారాజు ఉన్నాడు. ఈ కుర్రాడు అంటే మా మిత్రుడని ఈ నాగరాజు కొడుకులు చెప్తున్నారు అనమాట. మా మిత్రుడు ఋతధ్వజుడు కూడా అప్పుడు ఆ సమయంలో సింహాసనానికి పక్కనే అర్ధసింహాసనంలో యువరాజాసనంలో కూర్చునున్నాడు. వినయంగా శత్రుజిత్ అనే రాజుగారు ఆ గాలవుడికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని పుష్పాలు ఆయన పాదాల మీద పెట్టి పూజ చేసి మెడలో దండ వేసి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి అన్ని పూజలు చేసి ఆ తర్వాత, "మహారాజా, మీరంతా కులాసాగా ఉన్నారా?" అని ఆ ఋషి తనను ప్రశ్నిస్తూ ఉండగా, "మేము మీ దయవల్ల బాగానే ఉన్నాం. ఈ గుర్రం ఏమిటి? మీరెక్కడి నుంచి వచ్చారు? మీ పేరేమిటి? మీకు ఏ సహాయం మేము చేయగలం? ఏ ఉపకారం కోరి ఇక్కడికి వచ్చారు? ఆజ్ఞాపిస్తే ఈ సేవకులమైన మేము ఏమైనా చేస్తామన్నాడు శత్రుజిత్తు. అప్పుడు ఆయన అన్నాడు, "మహాత్మా, నా పేరు గాలవుడు. మీ రాజ్యం యొక్క పాలనలోనే ఉన్నటువంటి నైమిషారణ్యంలో తపస్సు చేసుకునేవాడిని." అనగా, "నేను తెల్లబోయి గాలవ మహర్షి మీరేనా? మీ గురించి నాకు తెలుసు. ఒకనొకప్పుడు వశిష్ట మహర్షి చెప్పాడు, వశిష్ఠుడంతటి వాడు నాకంటే ఎక్కువ తపశ్శక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఒకడే ఉన్నాడు, ఆయన గాలవుడు అని చెప్పాడు. ఈయన గురించి వశిష్ఠుడు చెప్పాడంటే దాన్ని బట్టి ఆలోచించండి. వశిష్ఠుడు విశ్వామిత్రుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అనమంటే అనలా, కానీ ఆయనంతట ఆయన గాలవుడు నాకంటే గొప్ప శాంతమూర్తి అని చెప్పాడ. అటువంటి వశిష్ఠుడి చేత ప్రశంసలందుకున్న తపస్శాలి గాలవుడు అంటే మీరేనా అని తెల్లబోయి సాష్టాంగపడిపోయి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడట. "లే మహారాజా" అని వెళ్ళి ఆసనం మీద కూర్చోబెట్టాడు. "మీలాంటి మహాత్ములు అంటే ఇంద్రుడు కూడా వచ్చి మీకు సేవ చేస్తాడని విన్నాను. అటువంటి వాళ్ళు నా నగరానికి వచ్చి నా సింహాసనం దగ్గరకు వచ్చి నాకు దర్శనమిచ్చారంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఆజ్ఞాపించండి, ఏం కావాలంటే చేస్తానన్నాడు పెద్దరాజు గారు. అప్పుడు ఆయన, "ఎంతవాడికైనా ఒక్కొక్కప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. నేను నైమిషారణ్యంలో 100 మంది శిష్యులతో ఆశ్రమాలు స్థాపన చేసుకుని చాలా కాలంగా యజ్ఞం చేయడం మొదలుపెట్టాను. ఆ యజ్ఞం ప్రతి పూర్ణిమ అమావాస్యల నాడు పూర్ణాహుతి చెయ్యబడే యజ్ఞం.